ఆత్మస్వరూపులైనటువంటి మహాశయులారు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని అనుకోవద్దు. ఎవరు సాధన వారు చేసుకోవాలి, ఎవరు ప్రయత్నం వారు చేసుకోవాలి. ఏదో మతంలోనూ ఏదో సాంప్రదాయంలోనూ ఉన్నంత మాత్రం చేత మనం ఉద్ధరించబడం, ఎవరి కార్యక్రమం ఎవరి సాధన వారు చేసుకుని తరించాలి. ముఖ్యంగా సాధకులకు మూడు నియమాలు చెప్పారు పెద్దలు. ఒకటి ఆహార నియమం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇది అతి పనికిరాదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం ఎక్కువ హాస్పిటల్ చుట్టూరు తిరగక్కర్లేదు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఈ రెండు కూడా చాలా ముఖ్యం. మన నిజమైన స్వరూపంలో, మన నేచర్లో మనకు శరీరం లేదు, మనస్సు లేదు. మన హృదయంలో ఒక సత్యం ఉంది, దాని నేచరు శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించింది కాదు. అది శరీరం యొక్క ఆరోగ్యం కాపాడుకుంటూ, మానసికమైన ఆరోగ్యం కాపాడుకుంటూ ఆ బాడీలెస్ మైండ్లెస్ యొక్క నేచర్ని పొందాలి. మన తినే ఆహారం బట్టే మన మనస్సు మన శరీరం తయారవుతూ ఉంటుంది. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే మనం సత్వగుణాన్ని పెంచుకోవచ్చు. సత్వగుణం మనకి జ్ఞాన సముపార్జనకి సహాయం చేసి పెడుతుంది. ఆత్మస్థుతి పరిణంగా ఈ రెండు తగ్గించుకోవాలి. సర్వసరానికి లోకంలో ఇదే కనిపిస్తాయి మనకి, ఆత్మస్థుతి పరిణంగ వాళ్ళని వాళ్ళని పొగుడుకోవటం, ఇతరుని విమర్శించటం. ఇప్పుడు ఈ ఆత్మస్థుతి పరిణంగ వల్ల మన హృదయ విషయాలను కాదు, మన మనస్సుకి అంతరం దృష్టి కలగదు. ఆత్మస్థుతి తగ్గించుకోవాలి, పరిణంగా తగ్గించుకోవాలి. మనం బాగుపడాలంటే మన చైతన్య స్థాయి పెరగాలంట. తర్వాత మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. మనం ఏదైనా వాక్యం మాట్లాడేటప్పుడు మూడు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. మనం ముందు మాట్లాడతాం, తర్వాత ఆలోచిస్తాం, అలా కాదు. ముందు ఆలోచించి తర్వాత మాట్లాడాలి. మూడు సార్లు ఆలోచించి ఒక వాక్యం మాట్లాడమని పెద్దలు చెప్తారు. ఈ టంగ్ కంట్రోల్ చాలా ముఖ్యం. మనం ఆహారం తీసుకుంటున్నామంటే ఏదో సత్కర్మ చేయటానికి మనం తీసుకునే ఆహారం ఉపయోగపడాలి. మన మనసులో ఉన్న కామక్రోధాలను పెంచుకోవడానికి కాదు మనం తీసుకునే ఆహారం. ఏదైనా సత్కర్మ చేయటానికి మనం తీసుకునే ఆహారం సహకరించాలి. పవిత్రత్వం లేకుండా, యోగ్యత లేకుండా, ఏకాగ్రత లేకుండా, ప్రవీణత లేకుండా లోపల ఉన్న వస్తువు మనకి వ్యక్తం కాదు. అంటే ఉండటం మన దేహం కంటే, మన మనస్సు కంటే, మన ఇంద్రియముల కంటే, మన సంకల్పముల కంటే అత్యంత సన్నిహితంగా ఉందా సర్ద వస్తువు. మనకి తెలియటం లేదు కాబట్టి దూరంగా ఉంది అనిపిస్తుంది. తెలిస్తే మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు అనుభవంలోకి వస్తుంది. అయితే పవిత్రత లేకుండా వస్తువు మనకు తెలియదు. అది సింపుల్గా ఉంటుంది, లోపల ఉన్న సద్వస్తువు సింపుల్గా ఉంటుంది. మనం కూడా సింపుల్గా ఉంటే వస్తువు మనకు తెలుస్తుంది. అది వస్తువు నార్మల్గా ఉంటుంది, లోపల ఉన్న సద్వస్తువు మనం కూడా నార్మల్గా ఉంటే అది మనకు వ్యక్తమవుతుంది. మన జీవితంలో మనం ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, మన మాట ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఇంకేదంటే ఆ వస్తువు కూడా లోపల ఉన్న సద్వస్తువు కూడా న్యాచురల్ కానీ నార్మల్ కానీ సింపుల్ కానీ అది ఉంటుంది. అది ఎలా ఉందో మన బిహేవియర్ కూడా అలా ఉంటే ఆ వస్తువు మనకి వ్యక్తమవుతుంది. అంతే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కలహాలు కూడా ఎక్కువ మాటల వల్లే కలహాలు వస్తాయి. ఎక్కువ మాట్లాడటం వల్ల కలహాలు పెరుగుతాయి, మౌనంగా ఉండటం వల్ల కలహాలు తగ్గుతాయి. మోడరేషన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, மாடரேஷன் என்ன செய்யும் எத்தனை விஷயங்கள கூட அச்சீவ் பண்ணிக்கிறார். மாடல் விஷயங்கள அச்சீவ் பண்ணிக்கிறாரு, ஆகார விஷயங்களும் அச்சீவ் பண்ணிக்கிறாரு, நிதிர விஷயங்களும் கூட அச்சீவ் பண்ணிக்கிறாரு. మనం అతిగా తింటే అతిగా నిద్ర వస్తుంది, ఎక్కువ తింటే మన మైండ్ యాక్టివ్గా ఉండదు, ఎక్కువ తింటే డల్గా ఉంటుంది మన మైండ్. ఆహారం ఎక్కువగా తింటే మన మైండ్ బాడీ యాక్టివ్గా ఉంటాయి, ఆహారం అతిగా తీసుకుంటే మన మైండ్కి డల్గా ఉంటుంది, బాడీ కూడా డల్గా ఉంటాయి. తర్వాత నిద్ర విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అవసరమే అంతవరకు నిద్రపోవాలి, కానీ అతిగా నిద్రపోకూడదు. అతిగా నిద్రపోవటం వల్ల సామర్థ్యం వస్తుంది. నిద్ర అవసరం, కానీ అతిగా నిద్రపోవటం వల్ల మనకి సామర్థ్యం వస్తుంది. తర్వాత టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఈ సాధకుడికి ఈ ఆహార విషయంలో, వాక్ విషయంలో, తర్వాత నిద్ర విషయంలో సాధకుడు అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అనుకున్నవాడు బహు జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో దూరమే లేడు. ఈ దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళందరం కూడా మన దేహం ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. మన హృదయంలోనే మన ఏ వస్తువునైతే తెలుసుకుందాం అనుకుంటున్నాము ఆ వస్తువు మన హృదయంలోనే ఉంది. భగవంతుడు కూడా చెప్పాడు, నేను అందరి హృదయాల్లోనే ప్రకాశిస్తున్నాను. అంటే అందరి హృదయాల్లో ఏ వస్తువునైతే ప్రకాశిస్తుందో ఆ వస్తువునే మనం నారాయణుడు అని పిలుస్తున్నాం. భగవంతుడు చేసిన సైలెంట్గా చేసిపోతాడు, ఇతరుని ఈ పనిని గుర్తించాలని అనుకోడు. భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడో మనం కూడా టాంటాంతో పని లేకుండా ఇది మనం నిర్మలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, ఆసక్తి దోషం లేకుండా భగవంతుడు ఏ పద్ధతిలో పనిచేస్తున్నాడో ఆ పద్ధతిలో మనం చేయటం పని చేయటం నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఈ ప్రపంచాన్ని చూసే మనం ఎంత నిజము, ఈ ప్రపంచం అంతే నిజము, దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి చూస్తున్న మనం ఎంత నిజము, ఆ దేవుడు కూడా అంతే నిజం. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. మీరు, నేను, లోకం ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యాలు మటుకు కాదు. ఒక పారమార్థిక సత్యం, అంతిమ సత్యం, పరమ సత్యం మన హృదయంలోనే ఉంది. దాన్ని పొందే వరకు మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. మన హృదయంలోని వస్తువును మనం పొందే వరకు మనం డిపెండెన్స్గానే ఉంటాం, కానీ ఇండిపెండెంట్గా ఉంటాం. బాహ్యమైన వస్తువుల మీద కానీ, బాహ్యమైన పరిస్థితుల మీద కానీ, బాహ్యమైన వ్యక్తుల మీద వ్యక్తులతో కానీ సంబంధం లేకుండా స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం పొందాలి అని అంటే మన హృదయంలో ఉన్న సద్వస్తు ఆ వస్తువుని మనం ఎరుపులోకి తెచ్చుకోవాలి. మనకి వ్యవహారం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల, వీటన్నిటి వల్ల వచ్చే దుఃఖం కంటే మానవుడికి తన అజ్ఞానం వల్ల ఎక్కువ దుఃఖం వస్తుంది. అయితే ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే మన సాధన యొక్క ప్రయోజనం. అంటే మనం మాట్లాడే మాట, మన చేతితో చేసే పని మన అజ్ఞానాన్ని తగ్గించడానికి ఉపయోగపడాలి. జ్ఞానం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది, అది బదాలు పరిచయం చేసుకునేది కదా, మన హృదయంలోనే ఉంది. మనకి అంతర్దృష్టి లేదు, బాహ్య దృష్టి ఎక్కువ ఉంది కానీ అంతర్దృష్టి లేదు. ఎవరికైతే అంతర్దృష్టి ఉందో వాడి మనస్సుకి అంతర్ముఖత్వం వస్తుంది, ఎవరికైతే అంతర్ముఖ దృష్టి కలిగిందో వాడికి హృదయంలో ఉన్న వస్తువు దొరుకుతుంది. మనం సమాన బుద్ధితో కనుక పనిచేస్తే, ఇంపార్షియల్గా కనుక పనిచేస్తుంటే, ఆ సమత్వ బుద్ధి కనుక సంపాదించి సమత్వ బుద్ధితో కనుక పనిచేస్తుంటే, స్వపరభేదం లేకుండా పనిచేస్తుంటే, అప్పుడు ఏమవుతుందంటే మనస్సు అడిగిపోతుంది. అడిగిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం అందుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. బహుజన్మలు కృషి చేస్తేనే కానీ ఆత్మజ్ఞానం కలగదని గీతలో కృష్ణుడు చెప్పాడు. బహుజన్మలు కృషి ఎందుకంటే మనం పవిత్రులు అవ్వటానికి, ఆ వన్ పాయింటెడ్నెస్ రావడానికి బహుజన్మల కృషి. మనం ఎప్పుడైతే ప్యూరిఫై అయ్యామో, ఎప్పుడైతే వన్ పాయింటెడ్నెస్ వచ్చిందో, ఇంకా మనకి భవిష్యత్తులో శవాలతోటి పని లేదు. భగవంతుడి కర్మసాక్షి అంటే లోపల ఉంటారు, వారు ఉంటారు, వారు చూస్తూ ఉంటారు, వారు సాక్షిగా ఉంటారు. ఆయన తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఆయన తెలుసుకోవడానికి మన మనసులో ఏ వికారాలు ఏ బలహీనతలు అనిపిస్తున్నాయో ఆయన చూస్తూ ఉంటాడు. ఆ బలహీనతను తొలగించుకోవడానికి మనం ప్రయాణిస్తాడు, ఆయన మనం ప్రయాణిస్తాడు. ఆ బలహీనతను తొలగించుకోవడానికి తగిన శక్తిని ఇస్తాడు ఆయన ఉపాసన చేయగా చేయగా. ఆ బలహీనతలన్నింటిలోంచి మనం బయటపడితే, అంటే భగవద్ అనుభవం పొందటానికి మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఆ బలహీనతల నుంచి మనం బయటపడగలిగితే ఆ మరుక్షణంలో మనకు సాక్షాత్కారం కలుగుతుంది. ఎవరైతే ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉంటారో, ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారో, ఇతరుల కోసం మరణిస్తారు, వాడు మహాత్ముడు అవుతాడు. కనీసం ఇతరుల కోసం మనసులో కూడా ఆలోచించకుండా మానసికమైనటువంటి, అయ్యో ఇతరుల గురించి అలా మానసికమైన ఆలోచన, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇతరుల గురించి కనీసం వాళ్ళకి సంబంధించిన ఆలోచన ఏమి లేదు, వాళ్ళు దురాత్ముడిగా ఉండిపోతాడు. గాంధీ గారికి కుమ్ములేమి లేవు, ఆయన అలాంటి వాడే వచ్చేసి మహాత్మాయ్యాడు. అయితే మనందరం మొక్క కలిసి నేర్చుకోవాలి. గాంధీ గారు అనేవారు సర్వీస్ సర్వీస్ ప్యూరిఫై. మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే మీకు ఏదైనా పెట్టుబడి కావాలి, కానీ జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి ఏమో అక్కడ పెట్టున్నా తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే చాలు, జ్ఞానం వచ్చేసి దీనికి ఏం పెట్టుబడి అక్కర్లేదు, పైసలు తోటి పని లేదు. తెలుసుకోవడానికి కాంక్ష ఉదయం లోపల నుంచి రావాలి, అదే పెట్టుబడి. శ్రద్ధ వండల మతే జ్ఞానం, నీకు శ్రద్ధ ఉంటే చాలు, జ్ఞానం దాన అంతరేది ఏమొస్తుంది, ఒకటి శ్రద్ధ, ఒకటి శ్రద్ధ ఉండక్షరాలు, ఆ శ్రద్ధ ఉంటే చాలు. దానివల్ల శ్రద్ధే నీకు జ్ఞానాన్ని తీసుకొస్తున్నావు అర్జున. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, యోగ కర్మసు కౌశలం. సమత్వం యోగం ఇచ్చతే నీకు సమాన బుద్ధి కలిగి ఉండు. సమాన బుద్ధి కలిగి ఉంటే అదే నీకు జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. సమాన బుద్ధితో కర్మలు చేయి, రాగద్వేషాలు పెంచుకోకు, రాగద్వేషాలు తగ్గించుకో. ఈ రాగద్వేషాలంటే మనకు బాగా ఇష్టం, ప్రేమిస్తే ఎవరి వల్ల అతిగా ప్రేమిస్తాం, లేకపోతే అతిగా ద్వేషిస్తాం. కూడా రెండే పనులు మనకు, మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు రెండే పనులు మనకు. ప్రేమిస్తే అతిగా ప్రేమించడం, లేకపోతే అతిగా ద్వేషించడం, ఈ రాగద్వేషాలే సహపాలు. మన తలకాయలో కూడా పాములు ఉన్నాయి, మన తలకాయలో కూడా పాములు ఉన్నాయి. ఆ పాములు ఏమిటి, కామక్రోధాలు. ఆ పాములేంటి, ఆ కామక్రోధాలు. మన చిన్న అన్నం అంతా కూడా మనం మంచి పనులు చేయడానికి శరీరాన్ని ఉపయోగపడిన ఉంటారు ఈ కామక్రోధాలు. మన చిన్న అన్నం అంతా కూడా ఈ కామక్రోధాలు తినేసేసి పెరిగిపోతున్నాయి, ఇంకా ఎక్కడ బాగుపడతాం మనం. అంటే ఆ కామక్రోధాలను తిన్నవ్వకుండా, ఆ కామక్రోధాలని తిననవ్వకుండా మనం మంచి పనులు చేయడం, సత్కర్మ చేయడానికి కనుక మన చిన్న అన్నంలో సారాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు మనకు ధరిస్తాం. ప్రతి దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభం లేకపోతే మనకి దేహమే రాదు. ప్రారంభం లేకపోతే మనకు దేహమే రాదు. అంటే ఆ ప్రారంభాన్ని సహనంతో ఓర్పుతో ఆ ప్రారంభాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో అంటే రాబోయే జన్మలో ప్రారంభం ఎవరికి రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఏదో ప్రారంభం అనుభవించడానికి ఉంది కాబట్టి దేహం వచ్చింది. ఏదో అనుభవించే ప్రారంభం లేదనుకున్న దేహమే రాదు, దేహమే రాదు. అయితే ఆ దేహం ద్వారా నువ్వు ఏ ప్రారంభాన్ని అయితే అనుభవిస్తున్నావో అది ఇష్టంతో అనుభవిస్తూ, సహనంతో అనుభవిస్తూ, ఓర్పుతో అనుభవిస్తూ, భగవంతుడి మీద ధారం వేసి అనుభవిస్తూ నువ్వు ఆ ప్రారంభాన్ని అంత చక్కగా జాగ్రత్తగా నువ్వు అనుభవిస్తే రాబోయే జన్మలో నీకు అటువంటి ప్రారంభం ఎదురు రాదు అయ్యా. నువ్వు ప్రారంభాన్ని శాంతిగా అనుభవించావు కాబట్టి నీకు ఆధ్యాత్మికంగా నీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు. అంటే ప్రజలందరూ ఓట్లు వేస్తే ఒక మనిషికి అధికారం ఎలా వస్తుందో, నీ ప్రారంభాన్ని శాంతితోటి కనుక నువ్వు అనుభవిస్తే, సహనంతో కనుక అనుభవిస్తే, తోడ నడిచి ఉంటే, మన మెటాఫిక్స్లో చెప్తాంటే ది లాస్ట్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్, ది ఫైనల్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్, ది అల్టిమేట్ వర్డ్ ఇస్ ఎ టాలరెన్స్. మీ అత్తగారు ఏదైనా మిమ్మల్ని చిన్న మాట అన్నకోండి తొందరగా వేడెక్కిపోతారు, తొందర తొందరగా కోపాలు వచ్చేస్తాయి, బుల్లి బుల్లి కోపాలు, మాట మాటికి కొంతమందికి మాట మాటకి కోపం వచ్చేస్తుంది. ఆ మాట మాటకి కోపం వచ్చే వాళ్ళకి కారణం ఏంటి చెప్పుకుంటారండి, ఆ బుద్ధి వికాసం పొందలేకపోతుంది. వాళ్ళు చూసి మనం చిరాకు పడకూడదు, వాళ్ళు చూసి జారిపడాలి. అంటే మాట మాటకి కోపం వస్తుంది కొంతమంది, మాట మాటకి చిరాకు పడతారు. అంటే లోపల సహనం లేదని అర్థం, లోపల మెచ్యూరిటీ లేదని అర్థం, లోపల వివేకం లేదా డిస్క్రిమినేషన్ లేదని అర్థం. అయితే అక్కడ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి ఇంటెలిజెంట్ బిహేవియర్ కూడా అవసరం. ఏదైనా పని చేస్తే ఎలా ఉండాలంటే ఆ పని కుటుంబానికైనా ఉపయోగపడాలి, లేకపోతే లోకానికైనా ఉపయోగపడాలి. అది ఉపయోగపడుతూ మనం ఉద్ధరించుకోవడానికి మనకు ఉపయోగపడాలి. పని అంటే అలా ఉండాలి. బాహ్యంగా లోకానికి ఎంతో కొంత ఉపయోగపడాలి, కొన్ని లోకానికి కాకపోయినా మీరు చేసే పని మీ కుటుంబానికైనా ఉపయోగపడాలి. మనం చేసే పని లోకానికి ఉపయోగపడాలి, ఆ పని మనం ఉద్ధరింపబట్టడానికి, అంటే మన జ్ఞాన సంపాదనలో కూడా ఆ పని మనకు సహాయం చేయాలి, అది పని అంటే. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే కర్తలేని కర్మను చేయటం, కర్తలేని కర్మ ఆచరించడం నేర్చుకో. అంటే బయటికి నువ్వు కర్తగా కనిపిస్తున్నప్పటికీ ఈ రాజుగారు ఈ పని చేశాడు, ఈ రెడ్డి గారు ఈ పని చేశాడని బయట వాళ్ళు అనుకున్నప్పటికీ, బయటికి నువ్వు కర్తగా కనిపిస్తున్నప్పటికీ లోపల నువ్వు కర్తృత్వం పెట్టుకోకూడదు, లోపల నువ్వు అకర్తగానే ఉండాలి. కానీ లోకానికి నువ్వు కర్తగా కనిపించినప్పటికీ లోపల నువ్వు కర్తగా ఉండకూడదు, లోపల మట్టికి నువ్వు అకర్తగానే ఉండాలి. లోకం అనుకోవచ్చు ఈ పని వీరి వల్ల అయిందని, లోకాన్ని అనుకుంటే అనుకోలేదు, కానీ లోపల మటుకు అది నువ్వు లోపల అనుకుంటాను కదా, నువ్వు లోపల మటుకు కర్తృత్వం పెట్టుకోవద్దు, లోపల అకర్తగా ఉండాలి. అంటే కర్తృత్వం పెట్టుకోకుండా వ్యక్తి భావన లేకుండా మీరు కనుక పని చేయటం నేర్చుకుంటే ఆ పని మీ జ్ఞాన సంపాదనకి సహకరిస్తుంది, సహాయ సహకారములు అందిస్తుంది, మిమ్మల్ని మోక్ష సింహాసనం మీద కూర్చోబెడదు. నీకు ఎవరికైనా భయం వేస్తాను అనుకోండి, భగవంతుని నిరంతరం భావించడం వల్ల, భగవంతుని స్మరించడం వల్ల కూడా భయం తగ్గిపోతుంది. నీకు ఎవరికి భయం ఉండకూడదు, భయం వల్ల మనిషికి దుఃఖం వస్తుంది, అందుకే భయం ఉండకూడదు. నీకు ఏదైనా భయం వేస్తాను అనుకోండి, ఏ కారణం ఏదైనా భయం వేస్తానంటే లేకపోతే భయం కూడా దుఃఖం వచ్చేస్తుంది. అయితే భయరహితంగా ఆలోచించడం నేర్చుకోవాలి. భయం లేకుండా జీవించలేమనుకోండి, వెంటనే దుఃఖం వస్తుంది. గురువు అంటే ఎవడనుకుంటున్నావు, నీ లోపల ఉన్న దోషాలు ఏంటో చూపిస్తూ ఆ దోషాలను తొలగించుకునే శక్తిని నేదిస్తూ భగవంతుడి వైపుకి మళ్లించేవాడే నీ గురువు. భగవంతుడి వైపుకి మళ్లించేవాడే నీ గురువు. గురువు ఎలా ఉంటాడు, నిరంతరము ఆత్మలో స్థిరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు గురువు, నిరంతరము ఆత్మలో స్థిరంగా ఉంటాడు. అందరినీ సమానముగా చూస్తాడు. ఎలాగే అన్ని ప్రదేశాల్లో అన్ని పరిస్థితుల్లో అత్యుచ్చమైన ధైర్యం కలిగి ఉండటం. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నా ధైర్యం విడిచిపెట్టకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మనం ఏమి విడిచిపెట్టకూడదు, ధైర్యం విడిచిపెట్టకూడదు. బద్ధకం ఉన్న వాళ్ళు మాట మాటకి భయం వేసేవాళ్ళు ఏ పని సాధించలేరు. అంటే మనం ధైర్యం విడిచిపెట్టకూడదు. ధైర్యమే మనకు మందు, మనం అభివృద్ధి పొందడానికి మందు ఏమిటి, ధైర్యమే మనకు మందు. మీరు ఏమంటున్నాడంటే నన్ను ఎవరిని గురువుగా పెట్టుకోమంటారండి. ఈ భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే భగవంతుడే నన్ను ఎవరు గురువు ఉండాలి కదా, ఎవరిని నన్ను గురువుగా పెట్టుకోమంటారు అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఎవరి సమక్షంలో నీకు శాంతి తరంగా, కాంతి తరంగా, ఆ జ్ఞాన తరంగా నేను ఆరాధిస్తున్నాడు, ఎవరి సమక్షంలో శాంతి సముద్రంలో ఈది మారుతున్నావు, ఎవరి పట్ల నీకు గౌరవము ఆఖ్యాయిత ప్రీతి ప్రేమ ఎఫెక్షన్ అన్లిమిటెడ్ లవ్ ఎవరి మీద కలుగుతుందో వారి పట్ల నువ్వు శృతి కలుపు, వాడినే నువ్వు గురువుగా తీసుకో. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే మీ ఇంటిగారి పనులు మీకే తగ్గటం లేదు, మీ వ్యాపకాలు ఇదే మీకే సరిపోతున్నాయి, మీ పని ఏదో భగవంతుడు మీకు ఏ పని అయితే అప్పగించాడు ఆ పని జాగ్రత్తగా చేయండి, అనవసరంగా మీ తలకాయలు తీసుకెళ్తారు గొడవల్లో పెట్టుకుంటాను. అంటే సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో జోక్యం పెట్టుకోవద్దని. కొంతమందికి కొంచెం కష్టం వస్తే తట్టుకోలేరు, కొంచెం సంతోషం వచ్చినా తట్టుకోలేరు, వాళ్ళు కూడా జ్ఞానం కలరు. అది ఏం చేత కలగాలంటే వాళ్ళకి ఇముడ్చుకునే శక్తి లేదు. అంటే జ్ఞాపకార్యాలు సరిపోతున్నాయి. అనవసరంగా ఇతర గొడవలు నేను ఎక్కువ కలగజేసుకోవద్దు. నీ పని అయితే నువ్వు చూసుకో. అంటే నువ్వు ఏదైనా మంచి పని చేసినా నీ దేహం ద్వారా భగవంతుడే చేశాడు, నేను కర్తవ్యాన్ని కాదు భగవంతుడే కర్త అనే భావన పెట్టుకో. నీ వల్ల ఏమవుతున్నాయా, నీ అహంకారం వల్ల ఏమవుతుంది, నీ మనస్సు వల్ల ఏమవుతుంది, నీ కోరికల వల్ల ఏమవుతుంది. ఆ సంకల్పం భగవంతుడే చేయించాడు. అంటే ఈ దేహం ద్వారా భగవంతుడే చేయించాడు అనుకో కానీ అనుకో కానీ నువ్వేదో చేసావు అని అనుకోకు. నిజంగా నీ వల్ల పని అవ్వలేదు. రహస్యం చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. ఈ పని అవ్వాలి అని మనం అనుకుంటా ఉంటుంది. ఒకసారి భగవంతుడు కూడా ఏమనుకుంటాడండి, అవ్వాలి అనుకుంటాడు. అప్పుడు అయిపోతున్నాడు ఎప్పుడైనా ఆ పని మనం అనుకోవడం అవ్వలేదు, భగవంతుడు కూడా అవ్వాలి అనుకోవటం వల్ల అయ్యాడు. కానీ ఇది భగవంతుడు చేశాడు అనుకుంటుంది, నా వల్ల అయిపోయింది అనుకుంటాం. ఇంకోసారి అనుకుంటా ఈ పని అవ్వాలి, అప్పుడు భగవంతుడు అవ్వకూడదు అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తామండి, మరి ఈ పని అవ్వదు కదండి, ఆయన అవ్వకూడదు అన్నారు కాబట్టి ఇది అవ్వదండి. అప్పుడు ఏం చేస్తామండి, పోయి మన ఈ పని అవ్వలేదు అనుకుని భగవంతుడు దయలేదు కాబట్టి అవ్వలేదు అనుకుంటాం. అయితే మనకు అవ్వకపోతే భగవంతుడు దయలేదు కాబట్టి అవ్వలేదు. నీకు అర్థం ఫాలో అవుతున్నారు కదా మీరు. మనం సంకల్పిస్తాం, దేవుడు సంకల్పిస్తాడు. ఆ దేవుడు సంకల్పం మన సంకల్పం ఒకటైతే పని జరుగుతుంది. మనం సంకల్పిస్తాం, దేవుడు సంకల్పిస్తాడు. ఆ దేవుడి సంకల్పం వేరు, మన సంకల్పం వేరైనప్పుడు దేవుడి సంకల్పం జరుగుతుంది కానీ మన సంకల్పం జరగదు. ఇది కర్మరహస్యం. అయితే ఏమనుకుంటాం, మన పేరుకి ఎట్లా అనుకుంటాం, అవ్వకపోతే దేవుడి అనుగ్రహం లేదనుకుంటున్నాం. ఇక మీరు గ్రహించవలసిన ఏంటంటే, అయినా ఆయన సంకల్పం, అవ్వకపోయినా ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి ఒదిగి ఎవడుంటాడో, ఒదిగి ఎవడుంటాడో, ఆయన సంకల్పానికి ఎవడైతే తల వంచుతాడో వాడు మహాజ్ఞానం అవుతాడు, మహాగురు అవుతాడు, మహాయోగి అవుతాడు. ఇది శరణాగతి సిద్ధాంతం. భగవంతుడి సంకల్పానికి ఎవడైతే ఒరిగి ఉంటున్నాడో, తనకి ఇష్టం ఉన్నా తనకి ఇష్టం లేకపోయినా, భగవంతుడి నిర్ణయం తనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, దానికి ఒరిగి ఒదిగి సత్యమైన ప్రసాదం ఎంత గౌరవంగా మనం ఆ ప్రసాదం తీసుకుంటామో, అలా భగవంతుడి సంకల్పాన్ని ఎవడైతే గౌరవిస్తున్నాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, రాబోయే జన్మలో శవాలను మోయక్కర్లేదు. ఏదైనా వస్తువు పోతే ఇంట్లో లైట్ వేసి చూసుకుంటాం, పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని. అలాగే నీ మనసులో భగవద్ అనుభవం పొందటానికి బలహీనతలు ఎక్కడ ఉన్నాయో వెతికి వెతికి చూసుకో. అవి ఏమైనా లోపల కనిపిస్తుంటే వాటిని బయటికి లాగి మంట పెట్టి అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ పని చెయ్యి ఆ పని నిజమైన గురువు, ఈ పని చెయ్యి ఆ పని వద్దని చెప్పడు. నీ లోపలే ఉండి పని చేస్తూ బయటకు ఊరకే ఉంటాడు వాడు, నీ లోపల ఉండి పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసి ఏమి చేస్తావంటే, నీ బంధా నీ లోపల నా బంధా నీ తింపే బల నీ ఇస్తాడు వాడు నిజమైన గురు. నీకు తెలియని బలహీనతలు కూడా నీ లోపల ఉంటే నీ సహస్రారంలోకి తీసుకొని చూపిస్తాడు, అది నీకు ఎరుకపరుస్తాడు. దానివల్ల వచ్చే నష్టం నీకు తెలియపరుస్తాడు. తెలియపరిచిన తర్వాత ఈ బయటికి గెంటేయాలనే సంకల్పం నీకు కలగజేసి ఆయన ప్రోత్సహించాడు. బయటికి గెంటేయడానికి దానికి బలాన్ని కూడా ఇచ్చి నీ బంధాలు నువ్వు తెలుసుకునేటట్టు చేసి ఆ బంధాలని బయటకు తొలగించడానికి శక్తినిచ్చి దీన్ని బంధరహితని చేసేవాడే గురువు. గురువు అనుగ్రహం ఎలా ఉంటుందని, గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, నన్ను ఏం చెప్పమంటారు భగవాన్ అంటున్నారు, గురువు యొక్క అనుగ్రహం నీ మాటలకు అందదు, ఆలోచనకు అందదు, తలంపులకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు. గురువు అనుగ్రహం చెప్పడానికి మాటలకు అందుతుందా, మాటలకు అందదు. ఇప్పుడు పంచదార ఎలా ఉందంటే ఎవరు చెప్తారు, తీపిగా ఉందంటారు. తీపిగా తీదనం ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పలేరు కదా. గురువు అనుగ్రహం మాటలకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు. నీ థాట్ స్ట్రీమ్ అందేది కదయా గురువు యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం లేకపోతే నీకు జ్ఞానం కలగదు. అది నీ మనస్సుకం, నీకు మనస్సుకి అందరి మాట నిజమే. కానీ నా అనుగ్రహం లేకపోతే నీకు జ్ఞానం కలగదు. భగవంతునికి మరొక పెరిగే అనుగ్రహం. నిన్న పల్లిపాలెం ఒక స్వాముడు వారు వచ్చారు. రామకృష్ణ పరమహంస యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నట్టు గుర్తికి నాకు ఏదైనా చెప్పండి అని చెప్తాను. నేను ఒక గదిలోకి తీసుకెళ్ళి నన్ను మానసికంగా నన్ను బాధించే వికారాలు నాకు రావటం లేదు, ఆయన కృపకి అదే గుర్తు, నన్ను ఇంకా మీకేమి చెప్పమంటారని అడిగారు. అంటే మనస్సును చిరాకు పెట్టే విషయాలు, మనసును బాధపెట్టే రాగ విషయాలు, శరీరాన్ని బాధపెట్టే విషయాలు కానీ మనసును బాధపెట్టే విషయాలు కానీ నా జోలికి రావటం లేదు. అదే ఆయన కృపకి గుర్తిగా నేను ఉన్నాను. ఆయన కృప లేకపోతే నేను పని చేయను. అంటే నా మనసు నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నా మనసును బాధపెట్టే రాగద్వేషాలు నాకు రావటం లేదు, అదే ఆయన కృపకు గుర్తు. నన్ను ఇంకేమి చెప్పమంటారు మీకు అన్నారు ఆ స్వాములు వారు. అంటే నువ్వు ఎంత సాధన చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు యొక్క కృప లేకుండా నీకు జ్ఞానం కలగదు. సాధన చెయ్యి కానీ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మటుకు నీకు జ్ఞానం కలగదు. ఏదో స్టేజ్లో నీకు డివైన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం, అప్పుడు నీకు జ్ఞానం కలగచ్చు. కానీ మీరు అందరూ నిద్రపోతున్నారు అనుకోండి, స్వప్నం వచ్చిందనుకోండి, సింహము పులి ఏదైనా పెద్ద పాము ఏదైనా పెద్ద వచ్చింది అనుకోండి, అప్పుడు నీకు ఏమేస్తుందో స్వప్నంలో భయం వేస్తుంది. భయం ఏం చేస్తుంది, మెలకు వచ్చేస్తున్నారు. మెలకు వచ్చేసింది అది ఏమీ లేదు, సింహం లేదు, పులి లేదు అనుకుంటారు. మీకు ఆ స్వప్నంలో కనిపించిన సింహం, స్వప్నంలో కనిపించిన పులి నిజం కాకపోయినా మీకు మెలకు రావటం నిజం కదా. అలా పనిచేస్తుంది గురువు. కొంతమంది శనివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా, బుధవారం ఒకలాగా ఉంటారు. మూడు ఉంటాయి కొంతమంది, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉంటారు. అలా కాదు, భక్తి కూడా నీకు ఎలా అభివృద్ధి ఎడ తెగకుండా ఉండాలి. ఆ భక్తి నిరంతరము, అంటే నదిలో నీరు ఎప్పుడైతే నీ జీవనదిలో ఎప్పుడు నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో, అలా భక్తి కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి మీ హృదయంలో. ఇప్పుడు పులి దగ్గరికి మేకలు వెళ్ళమంటే వెళతా, పులి దగ్గరికి మేకలు వెళ్ళమంటే వెళతా. అలాగే మీ హృదయంలో కనుక నిజమైన భక్తి కనుక ఉంటే మీ దగ్గరికి రాగద్వేషాలు రావు, కామక్రోధాలు రావు, అసూయ రాదు, ఏమి రాదు. అయితే ఆ స్వాముల వారిని ఇంకోటి అడిగాను నేను, నేను గృహస్థులు, మీరు స్వాముల వారు, మాకు మళ్ళీ మీకు కూడా ఎప్పుడైనా అసూయలు వస్తాయి ఉంటాయా అని. మాకు ఎప్పుడైనా ఒకరిని చూసి ఒకరికి అసూయ కలుగుతూ ఉంటుంది, మీరు స్వాముల వారు కదా, మీకు కూడా ఎప్పుడైనా అసూయ వస్తూ ఉంటుంది కానీ. మాకు అసూయ వస్తుంది కానీ మీ అసూయకి మా అసూయకి తేడా ఉంది. మాకు ఇంకా పూర్తిగా ఆత్మజ్ఞానం కలగలేదు కదండి, ఇది వేషం వేసుకున్నాం జ్ఞానం సంపాదించడం కోసం. మీకు అసూయ వస్తుంది, మాకు అసూయ వస్తుంది, కానీ మీకు వచ్చిన అసూయ ఇతరులకు ప్రమాదం తీసుకొస్తుంది, మాకు వచ్చిన అసూయ ఇతరులకు ప్రమాదం తీసుకురాదు. అసూయ కనిపిస్తానని అసూయ ఉంది కదా, మీకు ఏదైనా అసూయ వచ్చిందనుకోండి ఎవరి మీద వాళ్ళ పాతాళ లోకానికి ఎప్పుడు దుఃఖేద్దామని అనుకుంటూ ఉంటారు మీరు. మాకు అసూయ వస్తుంది, మాకు అసూయ వచ్చిన వాడిని పాతాళ లోకాన్ని దుఃఖేయాలని మేము అనుకోము. అయ్యో అసూయ వస్తుంది, ఈ గుణం మనకి ఎప్పుడు పోతుంది, ఈ చెడ్డ గుణం ఇది, ఈ గుణం ఎప్పుడు పోతుందని అసూయ వచ్చినప్పుడు బాధపడతాడు, ఈ గుణాన్ని పోగొట్టుకోవడం తెలియజించుకుంటాడు. అసూయ ఎవరి మీద వచ్చిందో వాడిని పాడు చేయడు సన్యాసి. గృహస్థులు ఏం చేస్తారండి, ఎవరి మీద అయితే అసూయ వచ్చిందో వాడిని కింద దుఃఖేయడానికి చూస్తారు. అంచేత మా అసూయ, మాకు అసూయ వస్తుంది కానీ ప్రమాదం లేనిది, మీకు అసూయ వస్తుంది కానీ మీ అసూయ ప్రమాదంతో ఉండి. కానీ ఆయన ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, మా అసూయ హారంలెస్, మా అసూయ హారంలెస్, మీ అసూయ హారంఫుల్. ప్రమాదముతో కూడినటువంటి అసూయ మీది, మాకు అసూయ వస్తుంది కానీ ప్రమాదము లేని అసూయ మాది. అంటే పూర్తిగా మాకు అసూయ లేదని చెప్పడానికి వీల్లేదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, మాకు వచ్చి లోపల కనిపిస్తూ ఉంటుంది. మేము మరి ఎర్రగుడ్లు కట్టుకున్నాం, ఏదో దేవుని తెలుసుకోవాలనుకుంటున్నాం, నువ్వు ఇంకా పోలేదు, నువ్వుకు పోకపోతే నాకు దేవుడు ఎప్పుడు కనిపిస్తాడో అని అసూయని ప్రార్థిస్తాం, పక్కకు తప్పుకోమే. ఇంకా మీరు అలా కాదు, పక్కకు తప్పుకోమని ప్రార్థించరు, అసూయని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయరు. అసూయ వచ్చినప్పుడు అదే మీరు అనుకుంటారు, అదే మీరు అనుకుని వాడిని పాతాళంలో దొక్కేయడానికి చూస్తారు. మీ అసూయ అది మా అసూయ. అర్జున, నీలో అసూయ అనే గుణం లేదు, చాలా కాలం నువ్వు నేనే కలిసి తిరుగుతున్నావు, అంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నీలో అసూయ అనే గుణం లేదు. అసూయ అనే గుణం లేదు కాబట్టి నువ్వు అనసూయుడు కాబట్టి ఆ గుణానికి నేను లొంగిపోయి నీకు భగవద్గీత చెబుతున్నానని కృష్ణుడు అర్జునుడితోడు చెప్పాడు. అంటే భగవంతుడు ఏమి చెప్తాడంటే, భక్తుడు కూడానే ఉంటాడు, ఆశీర్వదిస్తున్నట్టే కనిపిస్తాడు, మాట్లాడుతున్నట్టే కనిపిస్తాడు, వాడి పనులు ఏమంటే చేస్తున్నట్టే కనిపిస్తాడు, వాడికి కోరిక అంటే నెరవేర్చినట్టే కనిపిస్తాడు, వాడికి ఎలా కనిపిస్తాడు, నిజంగా కోరిక నెరవేరుస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, సాధన చేయమని చెబుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఉండమని చెబుతాడు, అజాగ్రత్త పనికిరాదని చెబుతాడు. ఎవరు సాగుండగా నీకు దేవుడు కొన్నాను గుడు. దుఃఖని తనలో నేను మింగేస్తాను. నీ కోణం ఉంటాడు, ఎలా ఉంటాడు నీ కోణం ఉంటాడు. నీతో నువ్వు మాట్లాడితే ఆయన కూడా మాట్లాడతాడు, నువ్వు నవ్వితే ఆయన కూడా నవ్వుతాడు. నీకేమన్నా కోరిక ఉంటే నెరవేరుస్తూ ఉంటాడు, నేను ఆశీర్వదిస్తున్నట్టు చేయి ఊపుతూ ఉంటాడు. నేను ఉన్నాను కదా నీ చేయి భయం లేదు అంటాడు, అన్నీ బాగానే ఉంటాడు, నీకు కూడా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడో సాధనగా నేను తెలియకుండా నీ వ్యక్తి భావాన్ని తీసేసి, నీ పొగరబుట్టనైనా తీసేసి, నీ ఆనందమైనా తీసేసి, నీ అజ్ఞానాన్ని తీసేసి సడన్గా నీకు తెలియకుండా తనలో దీవనం చేసేసుకుంటాడు అయ్యా. వాడే గురువు, వాడే దేవుడు, వాడే ఈశ్వరుడు, వాడే సర్వేశ్వరుడు, వాడే నారాయణుడు, వాడే పరమాత్మ. నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నీ కోరికలు అంటే నెరవేరుస్తూ ఉంటాడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడుతూ ఉంటాడు, నీకు తలకాయ పూడిస్తే నాకు తలకాయ పూడొచ్చిందంటాడు, అన్నీ బాగానే చేస్తూ ఉంటాడు, నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నేను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అన్నీ ఉడికి బయట నీ కూడా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. నువ్వు ప్రయాణం చేస్తే ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు, నువ్వు కూర్చుంటే ఆయన కూర్చున్నట్టు ఉంటాడు, నీకు కూడానే వస్తూ ఉంటాడు. టైంకి వస్తాను ఎప్పుడో సడన్గా అకస్మాత్తుగా ఆకాశంలో మిగతా ఎలా నడుస్తుందో అలా సడన్గా ఒక్కసారి నేను ఆయనలో కనిపిస్తుంటా. ఎందుకు ఇంకా నీకు భయం? ఈ పైకి రావటం, ఈ కింద తీరిపోవటం, పైకి రావటం, ఈ మధ్యన మాకు రోజులు బాగున్నాయని చెప్పటం, లేక రోజులు బాగోలేదని చెప్పటం, ఈ మధ్యన మనం దురదృష్టం వెంటాడటం అని చెప్పటం, కొంతమంది ఈ అదృష్టం వెంటాడటం అని చెప్పటం, ఇవన్నీ మనసు గారికే కానీ కూడా ఆత్మలు ఏమున్నారయ్యా? ఈ శరీరానికి మనసుకి పరిణామ సిద్ధాంతం కానీ చైతన్యంలో బ్రహ్మములో సత్యములు పరమాత్మలో పరమార్థములో అసలు డార్విన్ సిద్ధాంతం పరిణామ సిద్ధాంతం ఏ లేదు. పరిణామ సిద్ధాంతం ఎవరికంటే నీ శరీరానికి, నీ మనస్సుకి, నీ ఆకారాలకి, వికారాలకి పరిణామ సిద్ధాంతం. లోపల అంటే పరమాత్మకి, భగవంతునికి, చైతన్యానికి, అంతర్యామికి పరిణామ సిద్ధాంతం అంటే దక్షిణ ఫలము నాది. దక్షిణ ఫలం ఎవరికి? దక్షిణ ఫలం నాది. నాది ఎవరు చెబుతున్నారు? నా మనస్సు చెబుతాను. అంటే ఆ ఫలానికి వాంతెవరు? నా మనస్సు వాంక. అంతేకాదు నా హృదయంలో ఉన్న సత్యానికి మటుకు, ట్రూత్కి మటుకు వాంక చెప్పు లేదు. అంటే వానర్షిప్ కూడా ప్రపంచాన్ని చూస్తున్నాను ఉపయోగకరంగము, ఆ వానర్షిప్ కూడా అంతేనే కదా. అంటే ఇతరుల గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు, టైం వేస్ట్ అది. నువ్వు ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు, వారు ఎటువంటి వారిని, ఎటువంటి వారిని, ఇతరుల గురించి నువ్వు ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు, నీ స్వరూపాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు, ఇతరుల లోపాలు ఎవరైనా నువ్వు ప్రయత్నం చేయదు. నేను లోపాలు ఎవరైనా చూసుకో, నేను లోపాలంటే చూసినట్లు తొలగించుకో. ఇతరుల లోపాలు జరగటం వల్ల నీకు కలిసి వచ్చేది ఏం లేదు. పైగా నువ్వు పాడుకుపోతావు, చెడుకు నువ్వు పాడుకోవటం అనేది నిలుస్తుంది. నువ్వు జగడానికి పోతావు, ఇతరుల లోపాలు జరగటం వల్ల నువ్వు పచ్చి చదువుతావు. కామన్గా నీలో నువ్వు దోషాలు తీసుకుని వాటి దోషాలను చూసుకుని వాటిని తొలగించుకుంటే నువ్వు పావనలు అవుతావు, పవిత్రుడు అవుతావు. ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు, ప్రపంచంలోని ఎంతోమంది మహనీయులు ఉన్నారు, ప్రపంచంలోని ఎంతోమంది మహాయోగులు ఉన్నారు, ప్రపంచంలోని ఎంతోమంది మహామహేషులు ఉన్నారు. మీరు ఒక్కరు కూడా నేను గురువుగా ఉండటానికి నీకు సరిపోవటం లేదు అయ్యా. మీరు ఒక్కడి చోటు కూడా నువ్వు శృతి కాపాడలేకపోతున్నావు. అంటే నీ మనసు ఎక్కడ నిలబెడితే వాడినే గురువుగా చేసుకో. అంటే విశ్వాసం ముఖ్యం. నీకు ఎక్కడ విశ్వాసం పెరిగితే అక్కడ నీ శ్వాస పోయే వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. అంటే నీకు మోక్షం పొందాలని తపన ఉంటే, ఆ మోక్షం సంపాదించాలనేటువంటి పట్టుదల కనుక నీకు ఉంటే, లోపల ఆత్మ ఉంది కదా, లోపల ఆత్మ ఉంది కదా, ఆత్మే లోపల గురురూపం, గురురూపం ధరించి బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞాన సంపాదన కృషి చేస్తున్నావో అప్పుడు నీ లోపల ఆత్మే గురురూపంలో ధరించి బయటకు వస్తుంది. బయటను గురువు పుష్టి చేస్తాడు, లోపలను గురువు పూజ చేస్తాడు. బయటను గురువును గెండుతాడు, ఎక్కడ గెండుతాడు? లోపల గెండుతాడు. లోపల కూడా గురువు అన్నట్టు వాడేం చేస్తాడు, లోపల గుంజుకుంటాడట. లోపలే తన స్వరూపం ఏంటంటే మోక్షాన్ని నీకు ఇస్తాడు అయ్యా. అదే నీ కడసారి జ్ఞానం, అదే నీ చివరి జ్ఞానం. లోపల మన హృదయంలో నేచర్ గురించి భగవంతుడు చెప్తాడండి, రమణ భగవాన్ చెప్తాడు. మీ లోపల నేచర్ అని చూసావు, అది బాడీలెస్ నేచర్, మైండ్లెస్ నేచర్, ఈగోలెస్ నేచర్. మన శరీరం ఎలా ఉందో తెలుసు, మనస్సు ఎలా ఉందో తెలుసు, అహంభావం ఎలా ఉందో తెలుసు, కోపం ఎలా ఉందో తెలుసు, కామం ఎలా ఉందో తెలుసు, కోరిక ఎలా ఉందో తెలుసు, నోటికి రుచిని తెలుసు, ఇవన్నీ తెలుసుంది. అది మైండ్లెస్ నేచర్ అట్టింది, అది టేస్ట్లెస్ నేచర్ అట్టింది, అది బాడీలెస్ నేచర్ అట్టింది, అది ఈగోలెస్ నేచర్ అట్టింది. ఆ నేచర్ని గుండె అనుగ్రహం లేకుండా ఎలా పొందాలని చెప్పండి. మీ లోపల నేచర్ అండి, మీ లోపల ఆ నేచర్ అండి. కానీ ఆ నేచర్ బాడీలెస్ నేచర్, మైండ్లెస్ నేచర్, ఈగోలెస్ నేచర్. మనం బాడీ మైండ్ గురించి తెలుసు, బాడీ గురించి తెలుసు, ఈగో గురించి తెలుసు, కానీ ఆ నేచర్ ఇంకా తెలుస్తుంది. మనకు తెలుస్తుంది మటుకు కరెక్ట్గా మనకు తెలియట్లేదు. అది ఏదో మనకు తెలియటానికే గురువు యొక్క అనుగ్రహం. మనకి తెలిసింది మటుకు అది కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి ఏదైతే తెలుసునో అది మటుకు అది కాదు, అది మనకు తెలియట్లేదు. ఇంకెలాగా అది తెలియబడటానికే గురువు యొక్క అనుగ్రహం. దాని భగవాన్ అందిస్తాడు. అది బాడీ లెస్ నేచర్, మైండ్ లెస్ నేచర్, ఈగో లెస్ నేచర్. ఇండివిజువల్ నేచర్ ఏముంటుంది అక్కడ? ఆ నేచర్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మాకు సహాయం కావాలి కదా. ఆ సహాయం మీకు ఎప్పటికీ ఇస్తారా, మీరు ఇస్తారా మాకని భక్తుడు అడుగుతాడు. అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే ఇవ్వనట్టునే. మీరు అడగక్కర్లేదు కదా, గురువుకి ఇవ్వటమే పని. అలా పుచ్చుకునే శక్తి మీకు ఉండాలి కానీ, ఆ పుచ్చుకోవడానికి మీకు ప్రిపరేషన్ ఉండాలి కానీ, మీరు గురువు తెలిసిన మీరు చేత అడిగించుకోవడానికి సిద్ధంగా ఉండడు. గురువు ఆ నేచర్ ఎప్పుడు ఉంటుంది, అది ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ మీరు పుచ్చుకోవడానికి సిద్ధంగా లేదు. జీవ లక్షణాలు ఎలా ఉంటాయంటే దేహం చుట్టూ అహంభావం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ జీవ లక్షణాలను ఓవర్కమ్ మనం చేయలేకపోతే మనకు ఆత్మజ్ఞానం కూడా కాదు. జీవ లక్షణాలను మనం ఓవర్కమ్ చేయలేమనుకోండి, ఆ ఓవర్కమ్ ఎంతకాలం అయితే మనం జీవ లక్షణాలను ఓవర్కమ్ చేయలేమో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కాదు. ఆత్మశాంతి లేదు, నిర్వాణ స్థితి లేదు, మోక్ష స్థితి లేదు, స్వర్గరాజ్యం లేదు. జీవ లక్షణాలు మనలో ఉన్నాయి మనకు తెలుస్తాను కదా. అటు తొలగించుకోవడానికి, వాటిని ఎలిమినేట్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా మిమ్మల్ని తిడతంటే మీ కన్నాడు వచ్చేస్తున్న వాళ్ళు తిడుతున్నారంట. కానీ మీరు సైలెంట్గా ఉండగలిగితే, మౌనంగా ఉండగలిగితే, నిదానంగా ఉండగలిగితే, ఊరకం ఉండగలిగితే, మీ దోషాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అది దేవుడి చట్టం. ఎందుకంటే ఆ తిట్లు మీరు పిచ్చుకోవడానికి కూడా మీరు తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని తిరుగుతాంటే రమణ మహర్షి గారు అనేవారు, వాళ్ళు తిట్టింది మీ అహంకారాన్ని కదా, వాళ్ళు తిట్టింది మీ మనస్సును కదా, మీ మనస్సును మీరు ఎలాగ తిట్టుకోలేరు కదా, వాళ్ళని తిట్టనివ్వండి. మీ మనస్సును మీరు ఎలాగ తిట్టుకోలేరు, మీ మనస్సుని మీరు ఎలాగ తిట్టుకోలేరు, మీరు పోగొట్టుకోవాల్సింది మీ మనస్సుని. కొన్ని వాళ్ళు ఎలా తిడుతున్నారు తిట్టని వెళ్ళి ఒక రకంగా మీ సాధనకి వాళ్ళు సహకారం చేస్తున్నారంటారు. దేర్ ఇన్సైట్, దేర్ ఇంజరీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. రమణ మహర్షి గారు అన్నారు, నిజము కానిదాన్ని కూడా నిజమని నమ్మొచ్చు, నిజము కానిదాన్ని కూడా నువ్వు నిజమని నమ్మొచ్చు. నిజము కానిదాన్ని నిజమని నమ్మటం వల్ల నీకు మోక్షం రాదు. ఇలా వంద జన్మలు వెళ్ళిపోతే అప్పుడు నీ బుద్ధి మళ్ళీ చెల్లిస్తుంది, అది నిజం కాదని అర్థం. నిజం కాదని తెలుస్తుంది మళ్ళీ నీకు అప్పుడు, అప్పుడు మళ్ళీ నిజం కోసం ప్రయత్నం చేస్తావు. నువ్వు నిజము కానిదాన్ని నమ్మటం వల్ల అది నిజం అవ్వదు. ఇది బాగా అర్థం చేసుకోండి, నువ్వు నిజము కానిదాన్ని నమ్మటం వల్ల నిజం అవ్వదు. మనస్సు దాని మూలం హృదయంలో ఉంది. ఆ హృదయంలో తెలియదు మనస్సు అనగాలి అని అక్కడ నశించాలి. అక్కడ నీకు నిజం తెలుస్తుంది, మనోమూలంలోనే నిజం తెలుస్తుంది. మనస్సు తన మూలంలోకి అనగదనకో, మనస్సు తన మూలాన్ని చూడదనకో, మనస్సు తన మూలంలోకి వెళ్ళి నశించదనకో, ఎక్కడ చూడ ఆడుకుంటున్నానుకో, నీకు నిర్మలంగా ఉంది, బాగానే ఉంది, ఈ మధ్య మనసు శాంతిగానే ఉంది, కుదిరిగా ఉంది అనుకున్నంత మాత్రం చేత నిజం కాదు అయ్యా. నువ్వు అనుకున్నందుకు మాత్రం నిజం కాదు, దాని మూలంలో నశించినప్పుడు నీకు నిజం తెలుస్తుంది. కానీ నీకు మనస్సు నిర్మలంగా ఉన్నంత మాత్రం చేయడం, నాకు నిజం తెలిసిపోయింది అనుకున్నంత మాత్రం చేయడం నిజం కాదు. ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. చాలామంది అంటాం కదా, మా మనస్సు ఈ మధ్యన కుదిరి కాదు, దీని కుదిరి ఎలా ఉంటుంది, దాని మూలంలో తెలియ వరకు దాని కుదిరేది. అందరూ ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా అంటున్నారు. అందరూ మీరు దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్నారు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా అంటున్నారు. ఏంటి మరి అందరూ అంటున్నారు దేశాన్ని ప్రేమిస్తున్నాం? మరి అందరూ కలిసి మనం దేశాన్ని ప్రేమిస్తే దేశం ఎలా ఎందుకుంటుంది? నీకు సాధ్యం అందరూ వైష్ణవుడే, అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వైష్ణవుడే, కానీ మొత్తం ఉన్న వేలు కనపడటం లేదన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వైష్ణవుడు అయితే మొత్తం రైలు ఎక్కడికెళ్తారు? అలా మంది మన దేశ ప్రేమ. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను, దేశాన్ని ప్రేమిస్తాను. నిజంగా మన దేశాన్ని ప్రేమిస్తుంటే దేశం ఎలా ఎంచుకుంటుంది? నేను దేశాన్ని ప్రేమించగలిగిన నా అహంభావాన్ని ప్రేమించుకుంటున్నాను, నా అధికారాన్ని ప్రేమించుకుంటున్నాను, నా అకాడమిక్ స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, నా పొలిటికల్ స్టేటస్ని ప్రేమించుకుంటున్నాను, నా మనసును నేను ప్రేమించుకుంటున్నాను. అందుకని నేను ప్రేమించేది ఇండియాని కాదు. యదార్థం చెప్పాలంటే ఇండియాకి మనం రుణపడి ఉన్నాం, కానీ మనం అలా అనుకుంటాం ఇండియా మనకు రుణపడి ఉంది అనుకుంటున్నాం. రామచంద్రమూర్తి భగవంతుడు పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రమూర్తి ఏమన్నా అంటే ఆశ్చర్యం. హనుమానం ఏమీ ఆశించకుండా ఒక ఉపకారం కాదు, రెండు ఉపకారాలు కాదు, మూడు ఉపకారాలు కాదు, నాలుగు ఉపకారాలు కాదు, ఎన్నో ఉపకారాలు చేశావు మాకు. ఇప్పుడు నా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావు అంటే ఏమి ఆశించడం లేదు, నీకు నన్ను రుణగ్రస్తుని చేశావు అన్నాడు రామచంద్రమూర్తి. అన్నాడు నీకు నువ్వు నీకు నన్ను రుణగ్రస్తుని చేశావు. ఒక ఉపకారమా రెండు ఉపకారాలు కౌంట్ చేస్తే ఎక్కడైనా ఉపకారాలు చేశావు. ఇప్పుడు నాకు ఏమైనా ఆశించి చేశావు అంటే ఆశించి చేయలేదు, ఇప్పుడు నా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావు అంటే ఆశించలేదు. ఇప్పుడు ఏదైనా పొందుదాం రామచంద్రమూర్తి ద్వారా భావం నీరు ఉందంటే భావన కనపడటం లేదు అని చెప్పి నన్ను నీకు రుణగ్రస్తుని చూసేవాడు అన్నాడు భగవంతుడు. అంటే రామాయణం అంతా మనం చదివితే ఆంజనేయ స్వామి గారికి సొంత గుణం అంటే ఏమి లేదు అసలు. ఇంకా సొంత గుణం అంటే రామాయణంలో సొంత గుణం అంటే లేని వ్యక్తి ఒకడున్నాడంటే ఆంజనేయ స్వామి వారికి ఆయన తప్పించి ఇంకా సొంత పని లేని వాడు ఆయన ఒక్కడు. భగవంతుడి పని హృదయపూర్వకంగా రామాయణం పొడుగున హెచ్చు తగ్గులు లేకుండా యూనిఫారంగా భగవంతుడి పని చేసిన వాడు స్వామి ఆంజనేయ స్వామి మారుతి. దాని సెల్ఫ్లెస్ వర్క్ ఆంజనేయ స్వామి మనకి ఐడియల్. మనం నిష్కామకర్మ అంటారు చూడండి, ఆ నిష్కామకర్మకు మనం అందరం ఆదర్శంగా పెట్టుకోవాల్సిన వాడు ఆంజనేయ స్వామి. నిజంగా ప్రేమించేవాడు ప్రేమిస్తున్నానని చెబుతాడు. మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను మీరు అంటారండి. అది కానీ మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని అంటారు మీరు అంటారు. మీ ఆయన్ని ప్రేమిస్తున్నారనుకోండి, ఆడ మిమ్మల్ని నేను రోజు ప్రేమిస్తున్నానంటారు మీరు. అయితే మీ ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారనుకోండి, నేను ఏమైనా ప్రేమిస్తున్నానని అంటారు. లోపల ఉంటుంది ఆ ప్రేమ, నిజంగా లోపల ఉన్నా నిజంగా ఆప్యాయత ప్రేమ ఉన్నవాడు ఈ మాట అనక్కర్లేదు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. నిజంగా ఉదయంలో ప్రేమ ఉన్నవాడు అసలు మాట అనక్కర్లేదు. ప్రేమక్కలు మన ఇంటికి ఎవరైనా బాగా ప్రేమ, మనం బాగా ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారనుకోండి, మన హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు వస్తారనుకోండి, వాళ్ళని ఎక్కువ మర్యాద చేయాలని కూడా మనం అనుకోం. మనం ఎక్కువ మర్యాద చేసే వాళ్ళందరినీ మనం ప్రేమిస్తామని చెప్పడానికి వీళ్ళు ఎవరు గౌరవం కోసం వాళ్ళు మర్యాద చేస్తామంటే అంత మాత్రం చేయాలి. వాళ్ళని ప్రేమిస్తున్నామని లేదు. ఇప్పుడు మీ అమ్మాయి వస్తే మీరు కూర్చుని ఎవరు మంచినీళ్ళు ఎవరు, ఆ అమ్మాయి వచ్చి మంచినీళ్ళు తీసుకోండి తాగుతుంది, అంత మాత్రం చేయాలి. మీ అమ్మాయి మీద మీకు ప్రేమ లేదని కాదు, అయితే బాహ్య ప్రక్రియను బట్టి బాహ్య చేస్తాను బట్టి మన హృదయంలో ఉన్న ప్రేమను చెప్పండి. అంటే నీ జ్ఞానం కలిగే వరకు, నీ గమ్యానికి నువ్వు చేరుకునే వరకు నీ గురువు యొక్క అవసరం ఉంటుంది. నీ ఒడ్డుకు వచ్చే వరకు నీ గురువు యొక్క అవసరం ఉంటుంది. ఇక్కడ రమణ మహర్షి గారు ఒక రహస్యం చెప్పారు, మీ కాదు గుర్తుపెట్టుకోండి, మీ కాను ఉపయోగపడవచ్చు. అంటే సాధన పేరు మీద బాధ తగ్గుతుంది, సాధన పేరు మీద బాధన తగ్గుతుంది. ఆత్మ అనేది ఒక సముద్రం, ఆత్మ అనేది ఒక చైతన్యం అనేది ఒక సముద్రం. సముద్రంలో కూడా బుడగ ఉంటుంది, సముద్రంలో కూడా బుడగ ఉంటుంది. ఆ బుడగ మనస్సు, ఆ బుడగ అంటే మనస్సు. ఇప్పుడు మనం బుడగ లేదుగా చూస్తున్నాం, సముద్రాన్ని వేరుగా చూస్తున్నాం. సముద్రం ఆత్మ అనుకోండి, సముద్రంలో బుడగ మనస్సు అనుకోండి. మనం ఏం చూస్తున్నాం? సముద్రాన్ని వేరుగా చూస్తున్నాం, బుడగని వేరుగా చూస్తున్నాం. కానీ బుడగలో ఉన్నది కూడా నీరే, బుడగలో ఉన్నది కూడా నీరే, సముద్రంలో ఉన్నది నీరే, బుడగలో ఉన్నది నీరే. కానీ దాని మనకి నీరు అనుకోవటం మీద బుడగ బుడగ అంటున్నాం. ఏంటి దానికి రూపం, దానికి రూపం నాకు ఆకారం ధరించింది కాబట్టి. నీకు జ్ఞానం కలగాలంటే నువ్వు ఆ బుడగను కూడా సముద్రంగానే చూడు, ఆ బుడగను కూడా సముద్రంగా చూడు, నీ మనస్సును కూడా ఆత్మగా చూడు. నీ ఈ జన్మలో నేను నీ శరీరం ఉండగానే, నీ శరీరం ఎప్పుడు నీ శరీరం మరణించకముందే నీ నీ శవం యానంలో తిరుగుతున్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలగచ్చు. ఇప్పుడు అందరూ సాధన చేసి సాధన ఎందుకు, యోగాభ్యాసాలు ఎందుకు, మనోనాశనానికి అంతే కదా. యోగాభ్యాసాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనోనాశనానికి. నువ్వు మనస్సుని ఏమి నాశనం చేయొద్దు, ఆ మనస్సును కూడా ఆత్మగా చూడు, ఆ బుడగను కూడా సముద్రంగా కూడా చూడు. నిజంగా బుడగ సముద్రమే, అలాగే మనస్సు కూడా ఆత్మే, మనస్సును ఆత్మగా చూడు. ఇప్పుడే నీకు జ్ఞానం, ఇప్పుడు ఇప్పుడే ఎక్కడే, ఇప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడే జ్ఞానం కలుగుతున్నాడు. జ్ఞానం నువ్వు బుడగను సముద్రంలో చూడవనుకో, బుడగను బుడగ్గానే చూస్తావనుకో, ఇతర లోకానికి వెళ్ళటం తప్పదు, మళ్ళీ లోకానికి రావటం తప్పదు, మళ్ళీ చావులు తప్పదు, పుట్టుకలు తప్పదు. ఈ జన్మ మరణ చక్రం గురించి అలా తిరుగుతూ ఉండవలసిందే. అంటే నువ్వు బుడగను సముద్రంగా చూడటం నేర్చుకోయా. నిజంగా బుడగ సముద్రమే, నీ గురికి ఆకారం కనిపిస్తుంది, నీ మనస్సు కూడా నిజంగా ఆత్మే. దాన్ని ఆత్మగానే చూడు, ఆత్మగా చూస్తే అప్పుడు నీ మనస్సును నిగ్రహించుకునే పని నీకు లేదు. తనంతది మనస్సు అనేది పోతుంది. సుఖం ఆనందం శాంతి నీకు స్వరూపంగా వ్యక్తమవుతున్నప్పుడు, ఇది ఒక సాధన యొక్క ప్రక్రియ. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎవరికైనా ఈ ప్రక్రియ, ఈ సాధన యొక్క ప్రక్రియ ఉపయోగపడుతుందేమో చూసుకోండి. అంటే ఒక మనిషికి ఒక రుచి ఉంటుంది. కొంతమందికి జ్ఞాన మార్గం ఇష్టం, కొంతమందికి భక్తి మార్గం ఇష్టం, కొంతమందికి కర్మ మార్గం ఇష్టం, కొంతమందికి అన్ని మార్గాలు ఇష్టమే. మొత్తం ఈ అన్ని మార్గాలు ఎందుకంటే మనోనాశనానికి. అంటే నేను చెప్పిన ఈ మాట కూడా మీరు ట్రై చేసి చూడండి. మీ మనోనాశనం అయితే ఏ రకంగా కూడా మీ మనస్సును కంట్రోల్ చేసుకునే పదే ఉండదు. అసలు మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ రోజున ప్రశాంతంగా కూర్చోండి, ఇంటి దగ్గర ప్రశాంతంగా కూర్చోండి, సాయంత్రం భోజనం చేసి ప్రశాంతంగా కూర్చోండి. మన అహంకారం బయటకు వస్తూ ఉంటుంది. మన అహం వృత్తిని చూశారు, మన ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు మన అహం వృత్తి ఏదో రకంగా బయటకు వస్తూ ఉంటుంది. మన అహమూర్తిని ఏ తలంపు బయటకు వస్తుంది, బయటకు తీసుకొస్తుందో చూసుకోండి. ఆ తలంపును నాశనం చేసే వరకు మీకు మోక్షం లేదు. మీరు ఒంటరిగా కూర్చోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఒంటరిగా కూర్చోండి, భోజనం ప్రశాంతంగా కూర్చోండి. మీ లోపల నేననే తలంపు, నేననే తలంపు ఉంది కదా, నేననే భావన ఉంది కదా, ఆ నేననే భావనని ఏదో తలంపు బయటకు తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు మీరు అందరమైన నేను నిజమైన నేను కాదు, లోపల నేననే తలంపు వస్తుంది కదా, ఆ తలంపేమో కోపమో కాదు, కామము కాదు, ద్వేషమో కాదు, అసూయ కాదు, ఏది కాదు. మీకు అందరికీ నేననే తలంపు ఉంది, అది ఒకే తలంపు అంతే, ఆ నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేనే తలంపు దేహంతో తాదాక్యం పొందుతూ ఉంటుంది. దేహం చనిపోయినప్పుడు చనిపోయాను అనుకుంటుంది, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చింది అనుకుంటుంది, దేహం ముసలిదైతే నేను ముసలిది అయిపోయాను అనుకుంటుంది. ఒకే దేహంతో తాదాక్యం పొందుతుంటుంది అంతే. ఈ కామక్రోధాలు, రాగద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, కోపగోపాలన్నీ ఆ మొదటి తలంపుకి ఈ తలంపు రెండు వస్తా ఉంటాయి. మీకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, మీరు ఏదో నేను, ఆ నేను కోపం కాదు, ఆ నేననే తలంపుకి కోపం వచ్చింది. ఇప్పుడు మీరు సిద్ధికైన తర్వాత ఏం చేయాలంటే, ఆ నేననే తలంపు మామూలుగా ఉంటుంది పాపం, కానీ ఏదో నేతల తలంపు వచ్చిందని బయట తీసుకొచ్చేస్తాయి. మనం చచ్చిపోవడానికి వంద రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు. అదే మనకున్న ఆస్తి అంతా పోవడానికి అన్ని చెడ్డలవాట్లు మనకు ఉండక్కర్లేదు, ఏ ఒక చెడ్డలు కూడా చాలు. ఇంతకీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించండి. మీకు కొన్ని సీక్రెట్స్ చెబుతున్నాను ఇక్కడ, కొన్ని సీక్రెట్స్ ఈ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి, భోజనం చేసి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఆ నేను అనేది కామము కాదు, కామము కాదు, ద్వేషము కాదు, అసూయ కాదు, ఏది కాదు. అది అది తలంపు అంతే, మీరు నేను అది తలంపు. ఆ నేననే తలంపుని బయటికి ఏదో తలంపు వచ్చి బయట నీకు ఒకసారి ద్వేషం తీసుకొస్తూ ఉంటుంది, ఒకసారి కామం తీసుకొస్తూ ఉంటుంది. ఈ నేననేది మొదటి తలంపు అని చూసారు, ఆ మొదటి తలంపుని ఏ తలంపు బయట తీసుకొస్తానో ముందు మీరు చూసుకోండి. మీకు బాగా అర్థం చేసుకోండి, ఆ మొదటి తలంపుని ఏ తలంపు అయితే బయటకు తీసుకొస్తుందో ఆ తలంపును పోగొట్టుకునే వరకు ఆ నేననే తలంపు బయటకు రావటం మానవు. ఇప్పుడు చూడండి, సినిమాలకు అలవాటు ఉన్నవాళ్ళు మన సినిమాలు తీసుకుపోతూ ఉంటారు, ప్లేకార్డు అలవాటు ఉన్నవాళ్ళు ప్లేకార్డు తీసుకుపోతూ ఉంటారు, ఎలక్షన్ అలవాటు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో తీసుకుపోతూ ఉంటారు, సినిమాల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సినిమాలో తీసుకుపోతారు. ఒక అలవాటు ఒక మనిషిని తీసుకుపోతూ ఉంటుంది. ఎన్ని అలవాట్లు ఎన్ని ఏంటి, అలవాటును పోగొట్టుకోవటమే శీలం. మనకి పనికిరాని అలవాటును పోగొట్టుకోవటమే శీలం, అది క్యారెక్టర్. మీరు క్లోజ్గా ఫాలో అవ్వండి. మీరు అంటే అది నేననే తెలుసు, మనం నేను నేననే చైతన్యం కాదు, నేను నేనని ఆత్మకాదు, ఆత్మ నేను రాదు, చైతన్యం నేనే రాదు. ఆ నేను నేననే కూడా ఒక తలంపే, కానీ ఆ తలంపు ఆత్మను బయటకు రాదు, లోపల ఉంటుంది, అది కుదిరిగా ఉంటుంది. అది నేననే తలంపు చిన్నగా ఉంటుంది. ఆ అలవాట్లు ఏం చేస్తున్నాయి, నేనే తలంపును బయటకు తీసుకొచ్చేస్తాయి. ఆ బయటకు తీసుకొచ్చిన బయటికి ఎంతకాలం బయటకు వచ్చేస్తామో అంతకాలం పునర్జన్మ తప్పదు. మరి మనం క్షమాలను వదిలిన తప్పదు, ఎక్కడ చోట పుట్టడం తప్పదు, ఎక్కడ చోట కర్మానుభవం మనకి తప్పదు. దేహం వస్తే కర్మానుభవం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంటికా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించవలసింది ఏంటంటే, ఏ కాలకు ఆ నేను ఏ వాసన ఏ టెండెన్సీ ఆ నేను కాంపులు బయటకు తీసుకొస్తామో ముందు చూసుకోండి. దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నం చేయకపోతే ఆ నేనని తలంపు కూడా బయటకు రావటం మాకు టెకాట అలవాటు కనుక నేను పోగొట్టుకోలేకపోతే ఎవరు నేను బయటకు తీసుకుపోతాను టెకాట ఆడేవాడు. ఆ స్థిరం చేసి అలవాటు కనుక నాకు పోకపోతే ఎలాగో పోయి ఇతరులు మనం తెచ్చుకోవడం అనవసరం, ఇతరులు మనం తెచ్చుకోవడం అనవసరం, ఇతరులు దూషించడం అనవసరం. నా అలవాటు ఉండడం వచ్చి తీసుకుపోతున్నారు, నాకు అలవాటు పోయింది అనుకున్నారు, అది ఎక్కడ వచ్చి నాకు సార్లు వచ్చినాక 5 సార్లు రాదు. భగవద్గీత చెప్పింది దేహంతో తారాత్యం పొందిన నేను కాదు, చైతన్యము చోటు తారాత్యం పొందిన నేను చెప్పింది కాబట్టి కృష్ణుని దేవుడిని మనం అంటాను. భగవద్గీత చెప్పింది దేహంతో తారాత్యం పొంది నేను చెప్పలేదు, దేహంతో తారాత్యం చెంది నేనే కనుక భగవద్గీత చెప్తుంది. 5 సంవత్సరాలు భగవద్గీత ఎందుకు ఉంటుంది, ఎప్పుడూ నా గీత కూడా నయక్షమని అంటా ఉంటారు. ఎవరికైతే రాత బాగుందో వాడికి గీత చేతిలోకి వస్తుందని, ముందు మన ముఖం మీద రాత బాగుంటే వాళ్ళ చేతిలోకి గీత వస్తుంది, మన రాత బాగకపోతే గీతలు ఎంత మంచిగా మన చేతికి రాలేదు, ఎవరైనా చదివి వినిపించినా అర్థం కాదు. అంటే ఏదైనా పుస్తకాలను ప్రారంభించి మనకు అర్థం అవ్వాలనుకోండి, మనకు అధికారం ఉండాలి. మనకు అధికారం లేదనుకోండి, ఆ పుస్తకం 100 సార్లు చదివినది మనకు అర్థం కాదు. మనకు అధికారం లేకపోతే భగవద్గీత చనిపోయే వరకు చదివినా, పై నుంచి కిందకి కింద నుంచి పైకి చదివినా మనకు అర్థం కాదు. ఏం చేయాలి, అధికారం లేదు. ఇక్కడ అధికారం ఉన్నట్టు 2 సార్లు కూడా చదవాలి, ఒకసారి చదివిన అర్థం అవుతుంది. అధికారం నేను మరికి 100 సార్లు చదివిన అర్థం. అంటే అధికారం అంటే ఏం తెలియదు, నేను అర్హత సంపాదించుకుంటే, నేను యోగ్యత సంపాదించుకుంటే ఆ పుస్తకం అనే విషయం అర్థం చేసుకునే అర్హత నాకు వస్తుంది, అది అధికారం. అయితే అది కృష్ణుడు చెప్పింది నేను, చైతన్యంతో తారాక్యం పొంది నేను, అది చైతన్యంతో తారాక్యం పొంది నేను చెప్పింది కాబట్టి అది కలకాలం చిరకాలం. ఈ సృష్టి కనిపించినా కనిపించకపోయినా, మన దేహం కనిపించినా కనిపించకపోయినా అది చిరకాలం కరకాలం. చైతన్యం ఎంతకాలం ఉంటుందో అది అంతకాలం. చైతన్యానికి ముగింపు లేదు, చైతన్యానికి ఆది లేదు, ముగింపు లేదు. అలాగే భగవద్గీతలో చెప్పిన జ్ఞానం కూడా ముగింపు లేదు, అది ఎండ్లెస్. భగవాన్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంత చేసుకున్న వారికి అంత, మీరు ఎంత సాధన చేస్తే అంత మీకు వస్తుంది. ఏమీ చేయకుండా రావాలంటే ఏమీ రాదు, ఎంత చేసుకున్న వారికి అంత, మీరు ఎంత చేస్తే అంత. ఒకవేళ మీకు సాధన చేసే శక్తి లేకపోతే ఆత్మలో కలిపేసుకోండి. మీకు మనస్సు లేకుండా మీకు ఉద్యోగం ఇస్తున్నారు కాబట్టి దాన్ని మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆ టెక్నిక్ మీకు కుదరకపోతే బుడగన సముద్రంగా చూసినట్టే మనసును ఆత్మగా చూడండి. దానికి బుడగన సముద్రంగా చూడటం అంటే మనసును ఆత్మగా చూడటం అంటే ఎలాంటి ఎవరైనా తోడాలనుకోండి, మనం ఏదో పొగడుకుంటున్నాం అనుకుంటాం, నేను ఎవరిని విమర్శించాలనుకోండి, నేను ఏమి విమర్శించాలనుకుంటాను. ఏం చేద్దాం, ఆ చైతన్యం చూడతా వాటి అంటే ఎవరు బాగున్నాను, ఎవరు నేను బాగున్నాను. అంటే మనస్సుని మీరు ఆత్మగా చూడటం నేర్చుకుంటే ఇతరులు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా మీకు బాధ కలగదు, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని పొందినా పొంది రాదు. మనసు సముద్రంలో చూడాలని మనసు ఆత్మలో నేర్చుకుంటే ఎక్కడ మనం పొందితే పొందుతారు, ఎక్కడ ఎవరైనా మనం విమర్శిస్తే పొందుకోరు. పొంగటం లేదు పొంగటం లేదు, ఎప్పుడు మురగల సముద్రంగా చూసినట్టే మీ మనసును ఆత్మగా చూసుకుంటారు. ఆత్మకి పొంగటం లేదు పొంగటం లేదు, ఆత్మకి పోటాలేదు ఆత్మకి రాకాలేదు. ఆత్మకి జన్మ లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి చావు లేదు. నేను పుట్టాననుకున్నాను, ప్రతివాడికి చావు పోయి ఉంటాను. నేను పుట్టాను, నేను పుట్టాననుకున్నాను, ప్రతివాడికి చావు పోయి ఉంటుంది. నేను పుట్టలేదని తెలిసిన వాడికి వాడికి చావు భయం లేదు. ఏం చేసిన ఆత్మక చావు లేదు కాబట్టి. ఇప్పుడు చుట్టాలు వస్తామని ఇంటికి వస్తాను వస్తాను కూడా మీరు గుమ్మాలు పట్టుకుని ఉంటారు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. అలాగే ఎవరు వచ్చి ఉద్ధరిస్తారని మీరు కనిపెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు బాగు చేసుకుని, నేను బ్రాహ్మణైనా రాజులైనా వైశ్యులైనా, మీరు కాంగ్రెస్ పార్టీ వారైనా తెలుగుదేశం పార్టీ వారైనా కమ్యూనిస్ట్ పార్టీ వారైనా, మీరు యానాం ప్రాంతం వారైనా మెడ్రాస్ ప్రాంతం వారైనా, మీరు ఎక్కడ వారైనా మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు సాగా మీరు చేసుకుంటే భగవంతుడి కృప మీకు అందుతుంది. అప్పట్లో ఎడ్జస్ట్ చేయకుండా మీకు సాధన కొంచెం కష్టంగా ఉంటుంది. కొంత దూరం మీరు సాధన చేశాక మీ తర్వాత మీకు సాధన చేసినా సాధన తాలూకు బాధ మీకు లేకుండా భగవంతుడే దగ్గరుండి మిమ్మల్ని నడిపిస్తాడు. వాడికి సాధన మీకు బాగా జరుగుతుంది అనుకోండి, కానీ సాధన వల్ల మీకు ఏం బాధ రావట్లేదు అనుకోండి, అప్పుడు మీ గురువు అనుగ్రహం నాకు గుర్తు. అంటే అజాగ్రత్తగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, ఇతరుల గొడవలో కలగ చేసుకోకండి. మీ కనీసం మీరు చూసుకోండి, మీ చేతిలో ఉన్న పని ఏదో సక్రమంగా చేసుకోండి. దేవుడు అక్కడ చేతిలో ఉన్న పని ఎప్పుడూ సక్రమంగా మీకు చేసి పెడతాడు. దేవుడి మీద అప్లికేషన్ పెట్టక్కర్లేదు, దేవుడి దేవుడు మీరు జ్ఞాపకం చేయక్కర్లేదు. మీకు ఎప్పుడూ ఏది జ్ఞాపకం తీసుకురావాలో దేవుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ కంట్రోల్ మీ హృదయంలో ఉన్నాడు. అంటే ప్రపంచాన్ని బాగు చేయటం అంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటం. మనం బాగు చేసుకోవడం మానేసి ప్రపంచం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. ఇదేం పంపించండి, మనందరం బాగుపడితే దేశం బాగుపడుతుంది. మనం ఎవరిని బాగుపడకుండా, నువ్వు బాగుపడుతున్నావు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు లేని పడగారు అప్పారావు లాంటి దేశం అంటే మనమే. మనం బాగుపడితే ఎవరు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. మనం ఎవరైనా బాగుపడతాను ప్రయత్నం చేయకుండా దేశం నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు అని దేశం ఎక్కడ బాగుపడుతుంది? అంటే ముందు మనం బాగుపడితే ఎంతవరకు మనం బాగుపడ్డామో ఆ ఎక్స్టెంట్ వరకు మన దేశం కూడా బాగుపడాలి. అది చెప్పి నా దగ్గర 4 రూపాయలంటే నీకు 1 రూపాయి ఇవ్వగలరు. నా దగ్గర 1 రూపాయి కూడా లేనప్పుడు నేను మీకు ఏమి ఇవ్వగలరు? సంకింద్రం చేయాలనుకుంటాను, అత్యంతం చేయగలరా? అంటే మనం బాగుపడుతున్నాం అనుకోండి, నిమ్మల దేశం కూడా బాగుపడుతుంది. మనం బాగుపడమనుకున్న దేశం కూడా బాగుపడదు.
నారాయణం నారాయణం నారాయణ
ఇంటికాడ బియ్యంలో గడ్డి వేరుకుంటూ ఉంటారు. బియ్యాన్ని ఎసరు వేసే ముందు అందరూ బియ్యంలో గడ్డలు ఏరుకుంటూ ఉంటారు. ఆ గడ్డలు ఏరుకునే ముందు ఇది గడ్డలు ఏరుకుంటూ ఈ నారాయణ శబ్దం చేసుకుంటే నీ బియ్యం అంతా ఆ ప్రసాదం అయిపోతుంది. మీరు వండిన బియ్యం అంతా కూడా అమ్మకాన్ని మార్చి ప్రసాదం అయిపోతుంది. ఆ గడ్డలు ఏరుకునేప్పుడు నారాయణ స్మరణ చేసుకోండి, లేదా గోవింద స్మరణ.
నారాయణ నారాయణ నారాయణ
ఆత్మజ్ఞానం ఎలా కలుగుతున్నా ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే, మనిషి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందంటే, నువ్వు లోకానికి కూడా ఆత్మజ్ఞానం చూడు. నువ్వు చెవుడితో ఎప్పుడు నిరంతరము విసుగు లేకుండా, విరామం లేకుండా, ఆకు లేకుండా ఎప్పుడు ఆత్మ గురించి శ్రవణం చేయి. చూస్తే ఆత్మను చూడు. ఎన్నమై శుభ్రమైన కాలంలో చూసి చూస్తే ఆత్మను చూడు. వింటే ఆత్మ గురించి వినం, మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు. మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు, చింతిస్తే ఆలోచిస్తే ఆత్మ గురించి ఆలోచించు, ఆలోచిస్తే ఆత్మ గురించి చించు, ఆత్మ గురించి ఆలోచించు, మాట్లాడితే ఆత్మ గురించి మాట్లాడు. లోకాన్ని కూడా నువ్వు ఆత్మగా చూడు. నిరంతరము ఆత్మ గురించి శ్రవణం చేయి. ఆత్మ గురించి ఇలా జీవిస్తే నువ్వు తనంతుడు తానేగా, ఆత్మ నీకు తానేగా, నీ హృదయంలో ఉన్న వస్తువు తానేగా, నీకు వ్యక్తమవుతేవిగా. అప్పుడు నీకు గోయింద లేదు, నువ్వు కనింది లేదు.
శా శాంతి
బ్రిష్టయు క్లిష్టయు యాపనిష్టయు చాక్షువారు.